the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం April 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి సమ్మర్ కూడా కొద్ది పీక్స్కి వచ్చేసింది. రిజల్ట్స్తో ఆల్రెడీ కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే రిజల్ట్స్ కోసం అని ఈగర్లీ వెయిటింగ్. అఫ్ కోర్స్ మనం ఎంత ఈగర్గా వెయిట్ చేసినా రావాల్సిన May 23 వస్తేనే కానీ ఏ విషయం తెలియదు అనుకోండి. బట్ దెన్ ఇంకో పక్క అన్ని రకాలుగా చూసుకుంటే ఐపీఎల్ సీజన్లో అసలు బెంగళూరు ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనంత భయంకరమైన లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే అసలు కోహ్లీ అంటే మళ్ళీ తర్వాత వరల్డ్ కప్ అది వస్తుంది, మరి నెక్స్ట్ దానికి ఇంకా ఎంత భయంకరమైన అసలు ఒక టీమ్ స్పిరిట్తో ఆడాలి, మరి ఈ లెక్కలో చూసుకుంటే అసలు ఎలా ఉంటుందో ఏంటా అని భయం వేస్తూ ఉంటుంది. ఇంకా హార్డ్లీ 1 మంత్ 10 డేస్ వేసుకోండి అంతేగా, May 30 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. అసలు ఇన్నాళ్ళు ఈ పందెం కోళ్ళ దాంట్లో ఐపీఎల్లో ఆడి ఆడి మళ్ళీ అప్పటికి వీళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారా ఏంటని ఒకసారి భయం వేస్తూ ఉంటుంది. అప్పుడు పెర్ఫార్మెన్స్ పరిస్థితి ఏంటని మేబీ దానికోసం ఇది అంత స్ట్రెస్ అవ్వట్లేదేమో మరి నాకు అర్థం కాదు. ఎనీహౌ ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్కి, కానీ అది కొంచెం బాగా సీరియస్గా ఆడాల్సినటువంటి మ్యాచ్. మీకు గుర్తుంటే 10 ఇయర్స్ బ్యాక్ అసలు ఎంత భయంకరంగా ఆడారు బో, అసలు చిన్న చిన్న దేశాలతో కూడా ఓడిపోయాం. సో May 30 స్టార్ట్ అవ్వబోతున్న వరల్డ్ కప్ ట్రోఫీలో పాల్గొనేటటువంటి టీంని బీసీసీఐ నిన్న ప్రకటించింది. అయితే నాకు గ్రేటెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అంబటి రాయుడికి చోటు దక్కలేదు. ఎందుకు అంటే మంచి పర్ఫార్మరు, అసలు ఐపీఎల్లో తర్వాత మామూలుగా కూడా చూసుకుంటారు కదా, సబ్స్టిట్యూట్గా వచ్చినా కూడా చాలా మంచి పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. స్టిల్ మరి ఎందుకో తెలీదు వరల్డ్ కప్ కోసం అని ఇచ్చిన లిస్టులో, అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి పంపించడానికి April 23 లాస్ట్ డేటు, కానీ ఇండియన్ సెలెక్టర్స్ ఈ పనిని ఒక వారం ముందే పూర్తి చేయాలి అని డిసైడ్ చేసి వాళ్ళని అంటే మెంటల్లీ కొంచెం వాళ్ళని సిద్ధం చేయాలి కదా. సో ఇప్పుడు ఇంత వీళ్ళు కొద్దిగా పర్వాలేదు, వీళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తారనుకున్న వాళ్ళ లిస్ట్ వీళ్ళు ముందు తీసారనుకోండి, వాళ్ళకి ముందు మెంటల్లీ ఒక ప్రిపరేషన్ టైం ఉంటుంది కొంచెము అన్న ఉద్దేశంలో అని చేశారని అంటున్నారు. బట్ వాటెవర్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో 1గా ఉన్నటువంటి ఇండియా ఇప్పటి వరకు 2 సార్లు ఆల్రెడీ వరల్డ్ కప్ విన్ అయింది. అయితే ఈసారి మరి వరల్డ్ కప్లో ఆడే లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఒకసారి చూస్తే, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోని వికెట్ కీపర్, కేదార్ యాదవ్, దినేష్ కార్తిక్, యజువేంద్ర చౌహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమి. సరే మిగతా ముగ్గురు ఒకవేళ కాస్త ఎక్స్ట్రాస్ కింద ఉన్నా అట్లీస్ట్ మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే, అంటే ఫస్ట్ 1983 ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వంలో ఇంగ్లాండ్లో ఛాంపియన్ అయింది. ఆ తర్వాత 2011 మన హోమ్ పిచ్ మీదే మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్నాం. అయితే 50 ఓవర్స్ ఫార్మాట్లో ఒక బలమైన జట్టు కాంబినేషన్, అంటే ఒక 5 బ్యాట్స్మెన్, 2 ఆల్రౌండర్స్, 3 ఫాస్ట్ బౌలర్స్, 1 వికెట్ కీపర్, ఇది యాక్చువల్ ఫార్మాట్. కానీ చాలాసార్లు అంటే ఎలా ఉంటుందంటే ఇది ఒక కొన్నిసార్లు ఫెటోల్ అది కొంచెం బాగా బ్యాట్స్మెన్ పిచ్ అనుకోండి, అప్పుడు కొంచెం బౌలర్స్ కొంచెం పటిష్టమైన వాళ్ళు కావాలి, ఎందుకంటే వాళ్ళు విపరీతంగా మరి రన్స్ చేస్తారు, దాన్ని కంట్రోల్ చేయాలన్నా బౌలర్స్ కొంచెం ఎక్కువ కావాలి. అండ్ ఒకవేళ చేజింగ్ కనుక ఉండే మాట అయితే అప్పుడు బ్యాట్స్మెన్ కాస్త మంచి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, ఎందుకంటే మనకు అలవాటు సైకిల్ స్టాండ్ లాగా ఒక్కళ్ళు పడ్డారంటే వికెట్ ఒకటి పడిందంటే వరుస పెట్టి టప్ప 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 వికెట్లు పడుతూనే ఉంటాయి. అది పెద్ద సైకిల్ చైన్ లాగా, సైకిల్ స్టాండ్ లాగా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొంచెం నిలబడి జట్టుకి కొంచెం మోరలీ, అంటే ఒక వికెట్ డౌన్ అవ్వగానే టోటలీ మోరలీ డౌన్ అయిపోయి అయ్యో ఇప్పుడు మనం గెలుస్తామో లేదన్న ప్రెషర్ లేకుండా ఉండేటటువంటి ఆల్రౌండర్స్ని అండ్ బ్యాట్స్మెన్ని వాళ్ళు లైనప్ చూసుకుని పెట్టుకుంటారు. అయితే అంబటి రాయుడికి ప్రపంచకప్లో జట్టులో స్థానం దక్కలేదు అన్న విషయము కొంచెం బాగా బాధేసింది. ఎందుకంటే సెలెక్టర్స్ మనసులో 20 మంది ఆటగాళ్ల పూల్ ఉంటుంది, దాని గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లా. అయితే వరల్డ్ కప్ జట్టులో ఎంపిక కోసం ఆటగాడి ఐపీఎల్లో ప్రదర్శనను ఆధారంగా తీసుకోము అని కూడాను ఎంఎస్కే ప్రసాద్ చెప్పాడు. అంటే ఒకవేళ జట్టులో దాదాపు పక్కాగా వీళ్ళు ఇంకా ఫైనల్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఏ ప్లేయర్ అయినా ఐపీఎల్లో కొంచెం బాగా మెరుగైన ప్రదర్శన కనుక చూపించలేకపోయినా ఆర్ దానివల్ల జట్టులో స్థానం కోల్పోవడం అనేది అట్లా ఏమి ఉండదంట. కానీ ప్రసాద్ చెప్పినటువంటి ఈ ఫార్ములా నిజంగా ప్లేయర్స్ అందరి విషయంలోనూ వర్తిస్తుంది అని కూడా చెప్పలేము అని అన్నారు. సో ఏది ఏమైనప్పటికీ మనకి ఓవరాల్గా వరల్డ్ కప్కి ఒక లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు దాంట్లో మనం లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అది కొన్ని ఉంటాయి కదా, అరే వీడు బాగా పెర్ఫామ్ చేస్తారు, వీళ్ళకి ఖచ్చితంగా ఒక ఛాన్స్ అనేది రావాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు మనము సచిన్ అసలు నిజానికి అసలు మచ్చలేని మనిషి అంటూ ఉంటారు, కానీ వాళ్ళ అబ్బాయికి చోటు ఇవ్వడం విషయంలో, తర్వాత గవాస్కర్ కొడుక్కి చోటు ఇవ్వడం విషయంలో, ఇలా అంటే యాక్టర్ కొడుకులు యాక్టర్ అయితే వచ్చిన నష్టమేం లేదు, ఎందుకంటే మనం మహా అయితే ఆ సినిమా చూడం అంత గొప్పగా లేకపోతే మనిషి. కానీ ప్రతి వాళ్ళు అలాగే అనుకుని యాక్టర్ కొడుకు యాక్టరు, మినిస్టర్ కొడుకు మినిస్టరు, తర్వాత క్రికెటర్ కొడుకు క్రికెటర్ అయితే ఇంకా మామూలు వాళ్ళకి ఎక్కడ ఉంటుంది అసలు స్కోప్. సో పాలిటిక్స్ పక్కన పెట్టి బీసీసీఐ చక్కగా మంచి టాలెంట్ కనుక అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని, అంటే ఏదో తెలుగువాడు కాబట్టి నేను అంబటి రాయుడు గురించి ఇంతలా చెప్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. బీయింగ్ ఏ టాలెంటెడ్ పర్సన్, ఒక మంచి ఆటగాడిగా తనని తీసుకుంటే బాగుంటుంది. హీ వుడ్ బి అన్ అసెట్, హీ వుడ్ బి అన్ యాడెడ్ అసెట్ టు క్రికెట్ టీమ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరల్డ్ కప్కి నిజంగా అవసరమైనటువంటి ఒక వ్యక్తి అని నాకు అనిపించింది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మేబీ ఇంకా 1 వీక్ టైం ఉంది కదా 23rd అంటే, సో ఇఫ్ ఎట్ ఆల్ ఏమో గుర్రం ఎగరవచ్చు చెప్పలేం. సో చూద్దాం, ప్రసంగత చిన్న విరామం తీసుకుంటున్న తర్వాత ఒక వండర్ఫుల్ అండ్ నాకైతే ఇంతవరకు తెలియనటువంటి ఒక టాపిక్ గురించి నేను తెలుసుకున్నాను, దాని గురించి చెప్తాను.
విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే, తావి లేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే తొలినాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమే నిహొయలు నీలో నివగలు నాలో నగిలిగించలిడగా
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Amma daya unte anni unnatle annadi peddala vachanam. Atuvanti అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని శక్తి పరాక్రమాలని అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను అంటే కొటికలపూడి గౌరీపద్మిని మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. సుశ్రుతుడు 2000 సంవత్సరంలో బ్రిటన్లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్రచికిత్స వైద్యుల ఫోటోలతో వారి వివరాలను పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర వైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. ఇంతకీ ఎవరు ఈయన అంటే దానికి మీకు ఒక కథ చెప్పాలి. చేతిలో విరిగిన ముక్కుతో ఒక యాత్రికుడు సుశ్రుతుడి వద్దకు వచ్చాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకువెళ్లాడు సుశ్రుతుడు. ఆ రోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు, మూలికా రసాన్ని అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర అంటే మద్యాన్ని ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగానే వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కుని కొలిచాడు. అతి చిన్నది పదునైన కత్తిని వేడి చేసి దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు. దానిని రెండు ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చాడు. ముక్కు ఆకారాన్ని సరిచేసి బియ్యపిండిని అద్ది చందనపు గంధం పట్టు వేశాడు. దానిమీద బూరుగుదూదిని పెట్టి ఔషధ నూనెను పూసి చక్కగా కట్టుకట్టాడు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. రెండు రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో, ఏ మందులు సేవించాలో వివరాలను సుశ్రుతుడు వివరించి పంపించాడు. అది సుశ్రుతుడి వైద్య శాస్త్ర నైపుణ్యం. ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్రచికిత్సకుడు మరియు అధ్యాపకుడు సుశ్రుతుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందిన సుశ్రుతుడు వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత వైదిక సంస్కృతంలో రాయబడింది. ఈ సుశ్రుత సంహితలో వ్యాధులు, వాటి నివారణోపాయాలు విపులంగా రాయబడ్డాయి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాల్ని కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివాడు. ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాలను కాపాడాడు అపర ధన్వంతరి అయిన సుశ్రుతుడు. వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నింటిలోనూ ప్రావీణ్యత సాధించడమే కాకుండా ఒక గొప్ప శస్త్రచికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖ ప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సిజేరియన్ ఆపరేషన్లను కూడా ఆవిష్కరించాడు. మూత్రపిండంలోని రాళ్లను తొలగించడంలో నైపుణ్యం సాధించాడు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేషమైన కృషి చేశాడు. ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించడంలో అందవేసిన చేయి సుశ్రుతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్స కోసం 120 రకాల వైద్య పరికరాలను మన సుశ్రుతుడు ఉపయోగించేవాడట. తెగిన శరీర భాగాలను అతికించడం, శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు అంటే ఫారెన్ యాంటీబాడీస్ ని కనుక్కొని తొలగించడం, పుచ్చిన దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం రోగికి హాని కలగకుండా శస్త్రచికిత్స చేసి వేరు చేయడం, ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది మన సుశ్రుతుడే. ప్రాస్టేట్ గ్రంథిని ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి, ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది, దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి, ఇలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను సుశ్రుతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుక్కున్నాడు. మూత్ర నాళంలో పేరుకునే రాళ్లను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి చూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను సైతం తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్ట భాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమ తలకాయలంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. పోస్ట్ మార్టం అంటే శవపరీక్ష వేల ఏళ్ల క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, 9 నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిణామాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు. మానవ శరీర నిర్మాణ అధ్యయనం, శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలను పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ ను గుర్తించాడు. శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసేవారికి కొన్ని నియమ నిబంధనలను సూచించాడు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పాడు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి నిరంతరం ప్రవహించే నీటిలో కొద్ది కాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు ఆయన. మానవ శరీరం జీవితపు వివిధ దశల్లో 1120 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన తీర్మానించారు. తన జీవితకాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి వందలాది మంది శిష్యులను తయారు చేశారు సుశ్రుతుడు. అంతేకాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారంతో సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథాన్ని కూడా రాశారు. ఈ సుశ్రుత సంహిత క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అరబ్ భాషలోకి కితాబ్ షాహూన్ ఏ హింద్, కితాబ్ ఐ సుశ్రుత అనే గ్రంథాలుగా అనువదింపబడింది. ఇంత గొప్ప మేధావి మన దేశంలో జన్మించడం నిజంగా మన అదృష్టం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఒక టాపిక్ గురించి నేను మీకు చెప్తానని చెప్పాను కదా. యాక్చువల్గా చాలా ఏమంటారు దాన్ని, కాంప్లికేటెడ్ టాపిక్. అండ్ నేను చాలా రిలేట్ కూడా అయ్యాను. నేను ఎందుకు రిలేట్ అయ్యాను అంటే దాంట్లో నన్ను నేను చూసుకోగలిగాను. దీంట్లో చూసుకోవడానికి ఏముంటుంది అంటారా, చాలా ఉంటుంది. అందుకే ఇప్పుడు చెప్తాను అన్నది. బేసిక్గా మనకి ఒక మనిషి చూసినప్పుడు ఎవరన్నా హాయ్ అన్నారనుకోండి, మనం ఆలోచిస్తాం ఎక్కడో చూసాం అబ్బాయి అబ్బాయిని లేకపోతే ఈ అమ్మాయిని అని, రైట్? ఎంతలా ఆలోచిస్తామంటే అది మనకు గుర్తొచ్చే వరకు అది అలాగ బ్యాక్ ఎండ్లో రన్ అవుతూనే ఉంటుంది, ఎవరు 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 అని చెప్పి. చాలాసార్లు ఎప్పుడో చిన్నప్పుడు ఒక మనిషిని చూస్తే మళ్ళీ తర్వాత మనం గ్రాడ్యుయేషన్లోనో లేకపోతే ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషనో ఎక్కడన్నా కలిస్తే ఫీచర్స్ ఎక్కడో కలిసినట్టున్నాయి కానీ ఎవరో తెలియట్లేదు, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ గుర్తు రావట్లేదు. ఇలా ఎన్నిసార్లు అనుకుంటాం మనము. చాలామందిని ఈపాటికే ఒక సర్వే ప్రకారం చాలామందిని ఈపాటికే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని ఒక్కసారైనా లైఫ్లో అడిగి ఉంటామట. అలా ఒక మనిషి, సగటు మనిషిని నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని ఒకసారి కూడా అడగని ఒక సందర్భము ఇంతవరకు ఎవరికి రాదుట, లైఫ్ మొత్తం మీద చూసుకుంటే. ఆ లెక్కన అసలు ప్రతి మనిషి ఇప్పుడు మనము ఒక 6 నెలలు ఒక కంపెనీలో పనిచేశాం కానీ ఈలోపే మనకు ఆ జాబ్ నచ్చలేదో లేకపోతే వాడికి మనం చేసే పని నచ్చలేదో మొత్తానికి తీసేశాడు సపోజ్. అది మన ఫస్ట్ జాబ్. చీ ఫస్ట్ జాబే 6 మంత్స్ తర్వాత ఫ్రీక్వెంట్ జాబ్ హాపింగ్ అయిపోతుంది, ఇంత 6 మంత్స్కే మనం మానేయాల్సి వస్తుంది అనుకుని సరే ఏదో మొత్తానికి వెళ్ళిపోమని తర్వాత ఇంక ఉండలేం కాబట్టి సరే అని చెప్పి మనం బయలుదేరిపోయాం. కట్ చేస్తే ఒక 9-10 ఏళ్ళ తర్వాత ఆ కంపెనీలో మీరు 6 నెలలు పనిచేసినప్పుడు మీతో పాటు పనిచేసిన కొలీగ్ ఎవరో ఒక 10 ఏళ్ళ తర్వాత 9 ఏళ్ళ తర్వాత మీరు వేరే కంపెనీ దేనికో సేల్స్కో లేకపోతే మీ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రోడక్ట్ని వినే పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ కొలీగే అనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది? ఫస్ట్ అర్జెంటుగా మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి అంటాడు. అనగానే అర్జెంటుగా ఏమోనండి అట్లేమో అనిపించట్లేదు అని అనుకుంటాము. ఆ తర్వాత బాగా ఆలోచిస్తాం, ఆహా సరే ఓకే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది బట్ ఏమో అనిపిస్తుంది. ఇది నేను చాలాసార్లు ఫేస్ చేశాను కాబట్టి నేను ఇంత కళ్ళకు కట్టినట్టు చెప్పగలుగుతున్నాను. ఎస్, నాకు ఫేసులు అస్సలు గుర్తుండవు. ఈ సందర్భాన్ని నేను చాలాసార్లు అందుకే ఫేస్ చేశాను అన్నది. అయితే అప్పటికప్పుడు నేను ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తానా, హాయ్ అండి బాగున్నారా అని అంటాను. ఎందుకంటే మరి పలకరించి హాయ్ అండి బాగున్నారా అన్న తర్వాత కూడా ఏమో మీరు ఎవరో నాకు గుర్తులేదు, నాకు తెలియదు, అసలు నాకు మీరు ఎవరో తెలియదు కాబట్టి నేను అసలు హాయ్ కూడా చెప్పాను అని అనకుండా ఉండడం చాలా కష్టమైన విషయం. బట్ తప్పదు, అలా అనకుండా చాలా కంట్రోల్ చేసుకొని హాయ్ అండి బాగున్నారా ఎట్లా ఉన్నారు అది ఇది అని మాట్లాడేసి ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా స్టార్ట్ అవుతుంది చర్నింగ్ ఇన్ ద మైండ్, ఎవరు 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 అని. అది ఎంతలా మన మైండ్ని తోల్చేస్తుందంటే ఆ విషయం గుర్తుకు రాకపోతే అసలు మనకి పిచ్చెక్కిపోతుంది. బా పొద్దున ఎవరినో చూశాను అసలు అతను ఎవరో గుర్తు రావట్లేదు నాకు, అది అతను అంత చక్కగా పలకరించాడు నాకు అసలు ఏమి కనీసం గుర్తు రావట్లేదు ఏంటి ఇప్పుడు పరిస్థితి అని ఎంతసేపు ఆలోచించిన సందర్భాలు ఉన్నాయో. అయితే ఇలా ఆలోచించడం, ఒక మనిషిని గుర్తుపెట్టుకోకపోవడం అనేది ఎవరికైనా సర్వసాధారణంగా జరిగేది. ప్రతి మనిషి గుర్తుండాలని ఎవరూ అనుకోరు. కానీ ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఒక జబ్బు ఉన్నది. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఇది మామూలు బ్లైండ్నెస్ లాగే ఉంటుందా అంటారా? బేసిక్గా ఏంటంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్లో ఇది ఒక టైప్ ఆఫ్ మతిమరుపు ఏం కాదు, బట్ వాళ్ళకి ఫేసులు మాత్రమే గుర్తుండవు, వాళ్ళ పేర్లు గుర్తుంటాయి, వాళ్ళ ఇష్టాయిష్టాలు గుర్తుంటాయి, అన్నీ గుర్తుంటాయి, బట్ ఓన్లీ మనుషుల ముఖాలను మాత్రం గుర్తించలేనటువంటి ఒక మెంటల్ ఇల్నెస్ అది. మామూలుగా మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫేస్ అనేది తీసేస్తే బ్లైండ్నెస్ అనేది ఒక్కటి కనుక గుర్తుపెట్టుకుంటే, బ్లైండ్నెస్ అంటే చూపు లేకపోవడం ఆర్ చూపు సరిగ్గా పనిచేయకపోవడం, మందగించడం. సో ఈ ఫేస్ బ్లైండెడ్నెస్ అండ్ బ్లైండ్నెస్ ఆర్ రాదర్ అనేది మనకి చాలాసార్లు ఫేస్ గుర్తుపట్టడం అనేది చాలా ఒక పజిల్ లాంటిది, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకైతే. నాకు ఎన్నిసార్లు ఇలాంటి బ్రెయిన్ స్ట్రామింగ్ నా మైండ్లో ఒక రేంజ్లో జరుగుతూ ఉంటుంది, ఎక్కడో చూసినట్టు ఉంటుంది కానీ ఎవరో గుర్తురారు. అంతెందుకు మా పిల్లలు కానీ లేకపోతే మామూలుగా వీడిని మొన్న మనం ఏదో సినిమాలో చూసామంటే సినిమానా, అసలు ఏ సినిమా, అందులో ఏ హీరో, ఆ హీరో, అప్పటికే ఆ హీరో సినిమాలు ఎన్నిసార్లు చూసినా కూడా ఏంటో విచిత్రంగా వాడెవరో కూడా తెలియదు నాకు. అంటే ఫేసు పేరు తెలుస్తుంది కానీ ఆ పేరుతో ఉన్న వాళ్ళ ఫేస్ ఏంటనేది తెలియదు, అది అంటే ఆ పేరుకి ఓనర్ ఎవరో తెలియదు అన్నమాట. సో బ్లైండ్నెస్ అంటే చూపలేకపోవడం, మరి ఫేస్ బ్లైండ్నెస్ అంటే అనేది మనకు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అది ఒక మెంటల్ డిజార్డర్ ఆర్ ఒక మెంటల్ ఇల్నెస్ అని చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి సోకిన వాళ్ళు అందరిలాగే అన్ని చూడగలరు కానీ మనుషుల మొహాల్ని మాత్రం గుర్తుపట్టలేరు. ఆఖరికి ఇంట్లో వాళ్ళని, క్లోజ్ ఫ్రెండ్స్ని, అంతెందుకు ఒక్కొక్కసారి వాళ్ళ ఫేస్ వాళ్ళు మిర్రర్లో చూసుకొని కూడా చాలా పజిల్ అవుతూ ఉంటారు, ఎవరబ్బా వీళ్ళు అని. అది అంత స్టేజ్కి కూడా వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు ఉంటాయి. మెడికల్ టెర్మినాలజీలో దీన్ని ప్రోసోపాగ్నోసియా అంటారు, ప్రోసోపాగ్నోసియా. ఈ సమస్య ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దాని గురించి ఇంకా కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అని బ్రిటన్ సైంటిస్టులు చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి తెలిసిన విషయాలు గురించి మాట్లాడాల్సి వస్తే కనుక, అసలు ఫేస్ బ్లైండ్నెస్తో బాధపడుతున్నటువంటి ఒక బ్రిటిష్ లేడీని ఇంటర్వ్యూ చేశారు. కాఫీ షాప్లో ఎంతమంది ఉన్నా సరే జీవిత భాగస్వామిని ఆర్ సొంత తల్లిదండ్రుల్ని గుర్తుపట్టలేదు ఆవిడ, ఆ బ్రిటిష్ లేడీ. ఎదురెదురుకుండానే కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు, సడన్గా ఎక్స్క్యూజ్ మీ మీరెవరు అని అడుగుతుంది. అంటే ఆ ఫేస్ అసలు గుర్తుపట్టలేదు. మళ్ళీ మాట్లాడే టాపిక్ గుర్తుంటుంది, అమ్మ నాన్న లేకపోతే పార్ట్నరా ఇవన్నీ గుర్తుంటాయి. అయితే ఆ అమ్మాయి పేరు బూ జేమ్స్. ఆ అమ్మాయికి మటుకు అస్సలు గుర్తుండదు, ఎందుకంటే తన ఫేస్ బ్లైండ్నెస్తో బాధపడుతున్నటువంటి ఆ విషయం కూడా తనకు తెలియదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆఖరికి తన మొహాన్ని కూడా తనకు గుర్తుపట్టలేదు. బస్సులో వెళ్తున్నప్పుడు చాలామంది ఎవరో అసలు అపరిచితులు తన వైపు చూసి పలకరింపుగా చెయ్యూపుతారంట, ఎవరబ్బా వీళ్ళు అని చెప్పి తనకి అసలు అర్థం కాక రెస్పాండ్ కూడా అవ్వదు. ఆ తర్వాత ఎప్పుడో మాటల సందర్భంగా తను మేబీ మా అమ్మాయి ఉంటుంది లేకపోతే ఇట్లా ఏదో అనుకుంటుందంట. ఇంట్లో వాళ్ళు తలుపు తీయంగానే రా ఏంటి ఇంత లేట్ అని అంటే ఎవరబ్బా వీళ్ళు అనుకుంటుందంట ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళు చెప్తే ఓకే మన ఇంట్లో వాళ్ళే అని అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళైనా సరే గుర్తుపట్టడం అంత కష్టంగా ఉంటుంది. అయితే తనకి 40 ఇయర్స్ అప్పుడు ఈ డిసీజ్ని తనకు తానుగానే కనుక్కుందంట. అంటే ఫస్ట్ అంతా ఏంటంటే మేబీ ఇతరులు అంటే నాకు నచ్చట్లేదేమో, అంటే వాళ్ళ క్వాలిటీస్ నచ్చక వచ్చి ఇలాంటి స్క్రాప్ని అందరిని నేను గుర్తుపట్టుకునేది ఏంటి అని చెప్పి మర్చిపోతున్నానేమో, నేనే కావాలని నేను మినిమైజ్ చేసుకుంటున్నానేమో ఇలాంటి విషయాలు నా మెమరీని అని అనుకుందంట, అని సర్ది చెప్పుకుందంట. అంటే మనకు నచ్చని వ్యక్తుల్ని కలిసినప్పుడు వెంటనే వాళ్ళని మెమరీలోంచి తుడిచేస్తాం కదా, ఆ టైపులో అనమాట. బహుశా మేబీ జనాలతో ఎక్కువ కలిసిపోకూడదు అని నిర్ణయించుకున్నానేమో అని కూడా అనుకునేదంట. ఆర్ వాళ్ళ పట్ల తనకున్నటువంటి ఆసక్తి మేబీ ఇంతేనేమో, అప్పటికప్పుడు మాట్లాడి వదిలేసుకోవడం తప్ప వీళ్ళ గురించి అలా పట్టించుకోవడం కూడా వేస్ట్ అన్నట్టుగా. కానీ కొన్నిసార్లు ఏదైనా వేరే గ్రహం నుంచి వచ్చి పడ్డాను, నేను ఏమైనా ఏలియన్నా అని కూడా డౌట్ వస్తూ ఉంటుందంట ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఈ లక్షణం వల్ల. జేమ్స్ లాంటి వాళ్ళకి మొహాలు ఎలా కనిపిస్తాయి అనేది చెప్పడం కొంచెం కష్టము, బట్ ఆ సమస్య తనకి వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవి ట్రై చేసింది. తనకేంటంటే మనుషుల మొహాలు ఎలా కనిపిస్తాయి అనే విషయం మీద తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆ మొహము డైరెక్ట్గా రిజిస్టర్ అవ్వదు మొహం. అంటే ఇప్పుడు సపోజ్ నేను కళ్ళజోడు పెట్టుకున్నాను, బండ ముక్కు లేకపోతే మంచి కొట్టేరేసిన ముక్కు, చిన్న నోరు, మంచి ఫ్లఫీగా ఉండే బుగ్గలు, ఇట్లా ఇవన్నీ ఒకసారి రిజిస్టర్ అవ్వవు మనిషికి. ముక్కు వేరుగా, కళ్ళు వేరుగా, నోరు వేరుగా, చెవులు విడిగా, ఇలా విడివిడిగా రిజిస్టర్ అవుతుంది మైండ్లో. సో దానివల్ల ఏంటంటే వాటన్నిటినీ కలిపి ఒక వ్యక్తి మొహంగా గుర్తుపెట్టుకోవడం అనేది మెదడుకి చాలా కష్టంట. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎదురుకుండా సపోజ్ రణబీర్ కపూర్ ఫేసో చూస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏంటంటే వాడి కళ్ళు మంచి షార్ప్గా ఉంటాయి, చెవులు విడిగా, ముక్కు విడిగా, ఇట్లా అంతా ఫేస్ అంతా ఒకసారిగా అట్లా రిజిస్టర్ అవ్వదు అనమాట. విడివిడిగా ఉండడం వల్ల ఏంటంటే అది పోలికలు తొందరగా గుర్తుపట్టడం అసలు ఇంకా ఇంపాసిబుల్, నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో ఒక్క నిమిషం తల పక్కకి తిప్పి చూస్తే కూడా మళ్ళీ ఇటు చూసినప్పుడు ఆ మొహం చాలా అస్పష్టంగా కనబడుతుంది. ఆ చెప్పండి ఇప్పుడు అని అంటే మళ్ళీ ఇటు తిరిగేసరికి మళ్ళీ ఫ్రెష్ ఫేస్ చూసినట్టే ఉంటుంది, నిమిషం క్రితం చూసింది అసలు గుర్తుండదు. సో ఈ వ్యాధి గురించి మామూలుగా వాళ్ళు టెస్ట్ చేయడం కోసం అని చెప్పి అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటో చూపించి ఈయనెవరో చెప్పగలరా అని అడిగితే ట్రంప్ను గుర్తించలేకపోయింది. సరే ఓకే, ట్రంప్ను గుర్తుపెట్టుకోవడం చాలామందికి ఏం సాధ్యం కాకపోవచ్చు మేబీ. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని తనకు బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళ గురించి కూడా ఇదే రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రోసోపాగ్నోసియా గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలని ప్రస్తుతానికి వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు భావిస్తున్నారు. అది ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ కోసం అని చెప్పి స్వాన్సీ యూనివర్సిటీ బాగా విపరీతంగా ట్రై చేస్తోంది, ఇంకా బాగా అధ్యయనం చేయడానికి ట్రై చేస్తున్నారు. మెదడులో అసలు ఏ భాగంలో సమస్య ఉంటుంది, ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోగలిగితే మేబీ దీనికి ఏమైనా కొంచెం పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. సో అప్పటి వరకు కొంచెం ఇది మిస్టీరియస్ జబ్బుగానే చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నారు ఈ స్వాన్సీ యూనివర్సిటీ చెందినటువంటి న్యూరో సైంటిస్ట్ జోడీ. అయితే ఇప్పటికైతే సొల్యూషన్ అయితే లేదు ఈ ఫేస్ దీనికి సంబంధించి. కాకపోతే ఏంటంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్ మీద కరెక్ట్ అయిన అవగాహన పెంచుకోవడం ద్వారా మేబీ కొంచెం ఈ ఫేస్ని ఎక్కువ రికగ్నైజ్ చేసేటటువంటి యాప్స్, అంటే కొన్ని గేమ్స్ ఉంటాయి కదా అట్లాంటివి, లేదా పార్కులు బయట ప్రదేశాల్లో కొంచెం ఎక్కువ జనాల్ని చూసినప్పుడు వీళ్ళని ఎక్కడ చూసాననేది ఎక్సర్సైజ్ కింద వాళ్ళు ప్రతిరోజు ఆ ఫేస్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ తిరిగి వాళ్ళు అప్పచెప్పుకోవడం వాళ్ళకి వాళ్ళే ఒక చిన్న ఎక్సర్సైజ్ లాంటిది కనుక చేస్తూ ఉంటే మేబీ కొంచెం దీంట్లో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అని కూడా అనుకున్నారు. ఎందుకంటే సాధారణంగా ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనం చాలాసార్లు ఒక ఏమంటారు, అరే ఈ ఫేస్ నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటాం. లైక్ సచిన్ టెండూల్కర్, అబ్దుల్ కలాం ఇలాంటి కొన్ని పెక్యులర్ ఫేసెస్ ఉంటాయి, ఇవి మనము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవక్కర్లా, ఏఆర్ రెహమాన్ ఇలాంటివి. సో అప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే మన మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి. అలా కూడా రిజిస్టర్ కాకుండా ఓన్లీ అసలు పేరు గుర్తుంటుంది కానీ ఫేస్ గుర్తుండదు అనుకునే మాట అయితే ఫోటో ఐడి కార్డ్స్ అవన్నీ పెట్టుకుని జాగ్రత్తగా వాళ్ళని పంపిస్తారంట. ఎందుకంటే వాళ్ళకి గుర్తు లేకపోయినా అవతల వాళ్ళు చూసినప్పుడు అరే వీళ్ళ వాళ్ళు కదా, మనకు తెలుసు కదా అని అనుకుని వాళ్ళు జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెడతారు అన్న ఉద్దేశంలో. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా ఆనవాళ్ళు అయితే చెప్పగలగాలి కదా వాళ్ళ మనుషులకు సంబంధించి, లేకపోతే వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు. నాకు ప్రత్యేకంగా అనిపించింది ఏంటి అంటే దీనికి ఆల్జిమర్స్కి ఎక్కడో ఒక చిన్న కనెక్షన్ ఉందేమో అనిపిస్తుంది. ఆల్జిమర్స్ అంటే టోటల్గా అన్నీ మర్చిపోవడము, అండ్ ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఓన్లీ మనుషుల మొహాలు మర్చిపోవడం. ఏదైతే ఏంటి రిజిస్టర్ అవ్వకపోవడానికి. సో ఏదైనా మన మైండ్ని సాధ్యమైనంత వరకు గ్యాడ్జెట్స్కి దూరంగా పెట్టి మామూలు మన రియల్ వరల్డ్లో కనుక మనం కొంచెం ఎక్సర్సైజ్ అవి, ఎక్సర్సైజ్ అంటే బాడీ పెంచడానికి ఎక్సర్సైజ్ కాదు, మైండ్ ఎక్సర్సైజెస్ కనుక కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ శబ్దగా లేకుండా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ సెల్స్ బాగా యాక్టివేట్ అవుతాయి, ప్రతి చిన్నదానికి స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి, తద్వారా బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత ఒక చిన్న పిట్ట కథ చెప్తాను.
ఓహో
ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అల్దాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కన్ను చూపు కరువైన వారికైనా కన్ను చూపు కరువైన వారికైనా కనిపిల్చి కను విందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రు తలుపు కవనాలు ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు ఒక చెంప శృంగార మొలుకు నాట్యాలు నవరసాలొలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు శిలరథముపై లోకేశు వడిలోన ఓ రతూపుల దేవి ఊరేగిరాగా ఏక శిలరథముపై లోకేశు వడిలోన ఓ రతూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పద నిశాస్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజాలు కూలినా కాలాలు మారిన గాడ్పులే వీచిన మనుజులే ధనుజులై మట్టి పాల్ చేసిన దరని కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చెలీ నిజమునా జా.
Namaste. This is Likita. You are now listening to My Media, the voice of India.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి శ్రోతలకి స్వాగతం, నమస్కారం. ఈ రోజున మనం టమాటో మిరియాల రసం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చారుపొడి తయారు చేసుకునే విధానాన్ని చెప్తాను. 4 ఎండుమిరపకాయలు, 3 spoons ధనియాలు, 1 spoon జీలకర్ర, 1 spoon పచ్చిశనగపప్పు, 1 spoon కందిపప్పు, 10 మిరియాలు, కొద్దిగా ఇంగువ నూనె వేయకుండా అన్ని ఒకేసారి బాండిలో వేయించి చల్లారాక మెత్తగా మిక్సీ వేసుకుని ఈ పొడిని సీసాలో నిల్వ ఉంచుకోవాలి. 10 times ఈ పొడి మనకు వాడుకోవచ్చు అన్నమాట. టమాటో రసం ముందుగా 2 టమాటాలు ముక్కలుగా తరిగి కాసి నీళ్లు పోసి ఉడికించుకుని చల్లారగానే రసం తీసుకోవాలి. చిన్న నిమ్మకాయంత చింతపండు నీళ్లలో వేసి రసం తీసుకోవాలి. ఉడికిన టమాటో రసం, చింతపండు రసం రెండూ కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, రుచికి చాలా కొద్దిగా బెల్లం, తగినంత ఉప్పు, 2 తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత 1.5 spoons రసం పొడి వేసి మరో 3 నిమిషాలు మరగనివ్వాలి. స్టవ్ మీద పోపు గరిట పెట్టుకుని 2 spoons నూనె వేసి కాగగానే 2 ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, 1/2 spoon జీలకర్ర, 1/2 spoon ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే, టమాటో మిరియాల రసం వేడి వేడిగా అన్నంలోకి సిద్ధం.
మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా,
మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అసలు మామూలుగా పిట్ట కథానంగానే మీరు మళ్ళీ ఏదో వాట్సాప్లో ఫార్వర్డ్లు అవి ఇవి వచ్చి ఉంటాయని అనుకుంటారు కదా, అస్సలు కాదు. మనము నిన్నగాక మొన్నే కదా శ్రీరామనవమి జరుపుకున్నాం. ఈ సందర్భంగా అందరూ మామూలుగా ఏం చెప్తారు, అసలు రాజ్యం అంటే రామరాజ్యం, శ్రీరామరాజ్యం ఉన్నట్టుగా ఉండాలి, రాజు అంటే రాముడు అని చెప్పి మనకి ఆ పద్యం కూడా ఉంది కదా, ఏంటి, వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భార్యామణియున్, శంకరుని వంటి దైవము, లంకాపతి వైరి వంటి రాజుం గలడే అంటారు. అది చాటువు పద్యమైనా కూడాను మనకేంటంటే అట్లాంటి ఒక రాజు లేడు ఇంకెవ్వరు అని మనకి తెలుసు. ఇప్పుడు కూడా చాలామంది రామరాజ్యాన్ని స్థాపిస్తాం అది ఇదని చెప్తూ ఉంటారు ఎలక్షన్స్ టైంలో. సో అసలు ఏంటి రామరాజ్యం అనేది, డెఫినేషన్ ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ రామరాజ్యం అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఏంటంటే రామరాజ్యం ఆర్ రాముడు పరిపాలించేటటువంటి టైంలో సకల కళ్యాణ గుణాభిరాముడైన శ్రీరాముడి పాలనలో దేశం ఎందుకంత సుభిక్షంగా ఉన్నది, ప్రజలు ఎందుకు రామరాజ్యాన్ని కోరుకుంటారనే విషయం మీద డాక్టర్ విశాలాక్షి గారు చాలా చక్కటి ఒక విశ్లేషణ రాశారు. ప్రకృతి ఎందుకు రామరాజ్యంలో పులకరిస్తుంది అనేది, అంటే ఇవాళ మన పొలిటీషియన్స్ కానీ లేదా సిటిజన్స్ కానీ చిత్తశుద్ధితో శ్రీరాముడి మీద భక్తితో శ్రీమద్ రామాయణం మీద శ్రద్ధతో రామాయణం విని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఆ ధర్మాలను ఆచరించితే అధర్మం అనేది ఉండదు, రామరాజ్యమే ఉంటుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుని పరిపాలనలో విద్య, వైద్యం, ఉద్యోగం, పారిశుద్ధ్యత మొదలైన వివిధ రంగాల్లో ఎట్లాంటి అక్రమాలు లేకుండా అందరూ ధర్మ పాలనతోటి సత్యనిష్టతోటి ఉండేవాళ్ళు. శ్రుతౌ తస్కరత స్థిత అంటారు, అంటే దొంగతనం అనే మాట వినటమే తప్ప అది ఎలా ఉంటుందో అసలు ఆ ప్రజలకు తెలియదుట. అసలు ఈ విద్య, వైద్యము, తర్వాత ఉద్యోగము, ఇందాక మనం చెప్పుకునే ఈ పారిశుద్ధ్యత, వీటన్నిటి విషయాలకు వస్తే గనక అసలు దొంగతనం అన్న మాట వినడమే తప్ప అది ఎలా ఉంటుందో కూడా తెలియదు అంట అప్పటి రోజుల్లో ప్రజలకి. అంటే అది ఎంత నీతివంతమైన పాలనో ఆలోచించండి. ఏదో మామూలుగా ఈ పుస్తకాల్లో వాటిల్లో చదవడం మీద పెద్ద పరిచయం లేదని అంటూ ఉంటాం కదా మనము, అట్లాంటి టైప్ అన్నమాట. కేవలం అక్కడో ఇక్కడో శృతవు వినడమే తప్ప, దొంగతనం అనే మాట వినడం తప్ప అది ఎలా ఉంటుందో కూడా ప్రజలకు తెలియదు. ఇక రోగులు, రోగులు అన్న వాళ్ళే లేరు కాబట్టి వైద్యులు అవసరమే లేదు. తప్పులు అనేవే జరిగేవి కావు కాబట్టి న్యాయవాదులు, న్యాయమూర్తులకి పని లేదు. లంచగొండితనము అవన్నీ అసలు ఇవాల్టి కాలంలో సమాజంలో కనిపిస్తున్న ఎన్నో అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు, అమానుషాలు, కిరాతక చర్యలు కనీసం మచ్చుకి కూడా ఉండేవి కావు. అసలు వాళ్ళకి ఆ పదాలే తెలియవు. ప్రతి రంగంలోనూ ఏ లోపము లేని పరిపాలన అందించాడు శ్రీరామచంద్ర ప్రభువు. మానవ సంబంధాలు ఎంత ధర్మబద్ధంగా పటిష్టంగా ఉండేవంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. ప్రజలందరూ శ్రీరాముడు ఏర్పరిచినటువంటి ధర్మపథంలో నడిచేవాళ్ళు. మానవుల ప్రేమలో ఎటువంటి కల్మషము లేకుండా నిష్కల్మషత్వం అండ్ స్వచ్ఛత ఈ రెండు ఉండేవి. నిష్కల్మషతత్వము, స్వచ్ఛత అవి ఇప్పటి కాలంలో లోపించినాయి. అండ్ ఆ కాలంలో తల్లిదండ్రుల పిల్లల బంధాలు, తోడబుట్టిన వాళ్ళతో బంధువులతో బంధాలు, మిగతా సాటి మానవులతో ఎవరితోటైనా సరే అనుబంధాలు అన్నీ కూడాను నైతిక విలువలతో కూడి పవిత్రమైన మనసుతో స్వచ్ఛమైన ఆలోచనలతో ఉండేవి. అందరూ ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణతోటి కట్టు బొట్టు మడి మన్నన ఆచారం వ్యవహారం అన్నీ సత్వగుణ సంపన్నుల ప్రవర్తనలాగా ఉండేవి. అప్పటి ఆడపిల్లలు, ఆడపిల్లల విద్యార్థులు, గృహస్థులు మొదలైన నాలుగు ఆశ్రమాల వాళ్ళు ఎవరి ధర్మాలను వాళ్ళు పాటిస్తూ జీవించేవాళ్ళు, రామనామస్మరణతో తరించేవాళ్ళు. ఇవాల్టి కాలంలో అది కొరబడుతుంది. సత్వగుణం పాలు కంటే రజోగుణం, తమో గుణాలు ఎక్కువైపోయినాయి. స్వార్థం, ద్రోహచింతన, మితిమీరిన అహంకారం, ధర్మ ప్రవర్తన లోపము, సత్యసంధది అన్ని రకాల్లోనూ అసలు అంటే ఏవి కూడాను అన్నీ లోపించినాయి. అనైతికత వల్ల సంఘంలో ఏ ఒక్కళ్ళలోనూ నిజమైన ఆత్మీయత కానీ ప్రేమ అభిమానాలు కానీ లేవు. చాలామంది మనసులో ఒక విధమైనటువంటి భయము, అశాంతి, నిర్లిప్తత, ద్వేషము, మితిమీరిన స్వార్థము, లోభము ఇవన్నీ విజృంభిస్తున్నాయి. అది అందరికీ తెలుసు, బట్ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రేపు రామరాజ్యంలో ఉన్నట్టుగా సత్వగుణం కలిగి ఉంటే కనుక తొక్కేస్తారు అన్న ఒక ఫీలింగ్లో ఉన్నాం. కొన్నిసార్లు అది నిజమే కూడాను. సో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అంటే మనుషుల మనస్సులు, ఆలోచన ధోరణులు బాగా కలుషితం అయిపోయినాయి. ఇటువంటి స్తబ్దత, దుస్థితి పోవాలంటే అందరి హృదయాల్లో ముందు అలజడి తగ్గి ప్రశాంతత రావాలి. అధికారులు అధికార హోదా అనుభవించడం కోసం, అహంకరించడం కోసం కాకుండా వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు ఏంటి, పాలించాల్సిన ప్రజలకి సర్వ సదుపాయాలు కలిగిస్తూ ఎటువంటి పక్షపాతం లేకుండా వాళ్ళ ధర్మంగా గనక వాళ్ళు చేసే పనులు చేస్తే, అప్పుడు వాళ్ళ ధర్మాన్ని గనక ఆచరిస్తే అది కొంచెం ప్రతి ఒక్కళ్ళకి ఎవరి వృత్తి వాళ్ళకి దైవము. కుటుంబంలో ఆఫీస్లో ఎదురయ్యే ఏ విధమైన సమస్యలకైనా సరే శాశ్వత పరిష్కారాలను ఆలోచించి అమలుపరచాలి తప్ప ఏదో అప్పటికప్పుడు టెంపరీగా అంటే కష్టం. శ్రద్ధ, ప్రతిభ, పట్టుదల ఉన్న వాళ్ళకి శ్రమకి తగ్గ ప్రతిఫలాన్ని, వేతనాన్ని అందించాలి. శ్రీరాముడి పాలనలో అందరూ ఆనందంగానే ఉండేవాళ్ళు, ఎందుకంటే యథారాజ తథా ప్రజ కాబట్టి. అంత ధర్మస్వరూపుడైన రాముడిని మీద ప్రేమతోటి భయంతో ప్రజలందరూ ధర్మబద్ధంగానే జీవించేవాళ్ళు. ఎప్పుడైనా ఏదైనా గొడవలు, మనస్పర్ధలు వచ్చిన చిన్న గొడవలు జరిగినా కూడా ఆ శ్రీరాముడికి ఎక్కడ బాధ కలిగిస్తుందో అని వెంటనే సర్దుకుని అభిమానం, ప్రేమ ప్రకటించుకుని అన్యోన్యంగా ఉండేవాడు. అండ్ అందరూ సంపూర్ణమైన ఆయుర్దాయంతో జీవించేవాళ్ళు. ఎప్పుడు ఎక్కడ అకాల మరణాలు కానీ, లేకపోతే పెద్దలు జీవించి ఉండగా పిల్లలు చనిపోవడాలు కానీ ఇలాంటివి ఎప్పుడూ లేవు. ఎవ్వరికీ దుర్మరణాలు కలగలేదు. స్త్రీలకి వైధవ్యం లేదు. వ్యాధుల వల్ల కానీ, శత్రురాజుల వల్ల కానీ, క్రూర ముగాల వల్ల కానీ ఎవ్వరికీ ఎప్పుడు ఏ బాధ లేదు. ధర్మకార్యాలు, దైవ కార్యాలు జరుగుతూ ఉండేవి. యజ్ఞాలు, యాగాలు చక్కగా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. సకాలంలో వర్షాలు కురిసేవి. ఏ ఋతు ధర్మాలు ఆ ఋతువులో కరెక్ట్గా ప్రవర్తిల్లుతూ ప్రజలకి హితవు కలిగించేవి. తుఫాన్లు, వరదలు, భూకంపాలు, డ్రాట్ కండిషన్, మన కరువు, వర్షం పడకుండా అసలు అలాంటివి ఏవి ఉండేవి కాదు. ప్రజలు, రాజు ఇద్దరు ధర్మాత్మలు ప్రవర్తిస్తూ ఎవరి కర్తవ్యాలను వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే ఇంకేముంటుంది? ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. అయితే అంత ధర్మపరాయణులై సర్వశుభ లక్షణాలతో కలిగి ఉన్నటువంటి రాజు అండ్ దానికి తగ్గ యథారాజ తథా ప్రజ అనుకుంటూ ఉంటున్నటువంటి ఆ దీంట్లో అడుగడుగున మనం, అంటే రాముడి స్వభావం, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆయన పరిపాలన దానికి అర్థం పడుతూ ఉండేది. సో అదే విధంగా ఉండేది. శాస్త్రోక్త ప్రకారంగా హోమాలు చేసేవాళ్ళు, తర్వాత అన్ని రకాలుగా. సో ఈ గుణాలు రఘువంశంలో పుట్టిన రాజులు అందరిలో సమానంగా ఉన్నాయి. కాబట్టి సూర్యుడు తాను గ్రహించిన నీటిని 1000 రెట్లుగా వర్ష రూపంలో ఎలా తిరిగి అందిస్తాడో, అలాగే ఏవైతే పన్నులు వీళ్ళు వసూలు చేశారో వాటిని అంతకి 3x రెట్లుగా అన్నట్టు వాళ్ళకి మళ్ళీ తిరిగి ప్రజా సంక్షేమ పథకాలన్నీ వాళ్ళు అమలు చేసి చక్కగా ఏది దాచుకోకుండా, ఏ అంటే పదవి కాంక్ష అట్లాంటివి లేకుండా ప్రజలకు మంచి చేయడం అన్నది ఒకే ఒక్క కాంక్షగా వాళ్ళు పెట్టుకుని చేశారు. దిలీప మహారాజు ప్రజలని సన్మార్గవర్తులుగా చేయడం వల్ల భయాలు కలగకుండా అన్ని విధాలుగా రక్షించడం కోసం అన్నపానాదుల చేత పోషించడం లాంటి, తండ్రి ఎలా అయితే చేశాడో మళ్ళీ తర్వాత వాళ్ళు అసలు ఆ వంశంలో ఉన్న అందరూ కూడాను అలాగే ఉండేవాళ్ళు. ఒక్క రాముడు ఒక్కడే కాదు. కాబట్టి వాళ్ళ పరిపాలన అంత సక్రమంగా ఉంది. కాబట్టే వాళ్ళకి అంత జయము కలిగింది. ఇప్పటికీ రామరాజ్యం అన్నది ఒకటి, అంటే ఆ మాట అలా ఉండిపోయింది. ఎస్, ఒక స్టాండర్డ్ రేస్ చేసి పెట్టారు. ఆ స్టాండర్డ్ని మీట్ అవ్వడం కూడా కష్టంగా ఉంది ఇప్పుడు. అందులో సగం మీట్ అవ్వడమే కష్టంగా ఉంది, అది వేరే విషయం. సో ఇది అంటే పరిపాలన ఎలా ఉండాలి అనే విషయం మీద ఎవరైనా గనక ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే రామాయణం చదివితే ఇప్పుడు మనం ఎలా ఆఫ్కోర్స్ ఆ చదివి ఓకే ఇదంతా కట్టుకథ అని పక్కన పడేస్తారు. బట్ నిజంగా అది పాటిస్తే ఇప్పుడు ఈ ఫ్రీలు ఇలాంటివి ఏవి లేకుండా ప్రజా సంక్షేమానికి ఏం చేయాలో అవి మాత్రమే చేస్తూ చక్కగా పరిపాలించవచ్చు వచ్చే ట్యాక్సులకి. కానీ ట్యాక్సులంతా పొలిటీషియన్స్ తినడానికి, వాళ్ళు టెండర్లు వేసి వాళ్ళకే టెండర్లు వేయించి బినామీ పేర్లతోటి ఆ ఉన్న కోట్ల కోట్లు డబ్బులు తినడానికే సరిపోవట్లేదు. ఇంకా మనకేం చేస్తారు? అది రామరాజ్యం కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేదు. లేదు, ఒక యంగ్ బ్లడ్ వచ్చి, ఒక వేవ్ ఆఫ్ యంగ్ బ్లడ్, అందరు ఎమ్మెల్యేలు, అందరు ఎంపీలు అందరూ కూడాను బాగా చదువుకున్న యంగ్ బ్లడ్ వచ్చి ఏదైనా మార్పు తీసుకొస్తే తప్ప ఏం చేయలేము. ఇది ఇవాళ చిత్రం బడారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బడారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బడారవి చిత్రం కార్యక్రమం April 16, 2019 నాటి ఎపిసోడ్
పునఃప్రసారం. Either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.